ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు సుశ్రుత హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్.
మలద్వార వ్యాధుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మలబద్దకం సమస్య గురించి మలద్వార వ్యాధుల వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ కొసరాజు వెంకట చలపతిరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కొసరాజు చలపతిరావు గారు.
నమస్తే అమ్మా.
సాధారణంగా మలబద్దకం అనే పదం విననివారుండరు, ఈ సమస్య కననివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. డాక్టర్ గారు, అసలు మలబద్దకం అంటే ఏంటండి?
మలబద్దకం అనేది, దీన్నే కాన్స్టిపేషన్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఇది వివిధ రకాల మీనింగ్స్ ఉన్నాయి, వివిధ రకాల ప్రజల్లో వివిధ రకాలుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. మలబద్దకం కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే స్టూల్స్ టూ స్మాల్, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో మోషన్ అవుతుందనే వాళ్ళకి అది మలబద్దకం కింద భావిస్తూ ఉంటారు. మరికొంతమంది టూ హార్డ్, అంటే బాగా గట్టిగా మోషన్ అవుతోంది, దానిని వాళ్ళు మలబద్దకం కింద భావిస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటుందంటే టూ డిఫికల్ట్ టు పాస్, అంటే ఏమిటంటే బాగా అతి కష్టపడితేనే మోషన్ వస్తోంది, దీనిని వాళ్ళు మలబద్దకం కింద భావిస్తుంటారు. అట్లా చాలా రకాల ప్రజల్లో చాలా రకాల భావాలున్నాయి మలబద్దకం గురించి. జనరల్ గా దీనికి ఏం తీసుకుంటారంటే ఓన్లీ స్టూల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద గైడ్ అంటాం. అంటే ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు పాస్ చేస్తున్నారు రోజుకి అనేది ఒక గైడ్ లైన్ అనమాట. మలబద్దకాన్ని మనం కొలమానం కింద కొలవడానికి దాన్ని వాడుతూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే రోజుకి ఒక్కసారి పాస్ చేసేవాళ్ళు మలబద్దకం కింద ఫీల్ అవుతారు, అలాగే వారానికి రెండు సార్లు మూడు సార్లు వెళ్లే వాళ్ళు కూడా మలబద్ద కింద భావిస్తూ ఉంటారు. సో మలబద్దకం కొలవడానికి ఏంటి, మనం ఏం కొలమానం తీసుకుంటున్నాం అని చూసుకున్నట్లయితే సాధారణంగా చెప్పేది ఏంటంటే వీక్లీ త్రీ టైమ్స్ నుంచి రోజుకు మూడు సార్లు వెళ్ళటం కూడా అది నార్మల్ కింద భావిస్తారు. కొంతమందిలో అది నార్మల్ అండి, మరికొంతమందికి రోజుకు రెండు మూడు సార్లు వెళ్తారు, అది కూడా వాళ్ళ శారీరక ప్రకృతికి అది నార్మలే. సో మలబద్దకం కింద తీసుకోము కాబట్టి రోజుకు రెండు సార్లు నుంచి వారానికి రెండు మూడు సార్లు వెళ్లేంత వరకు కూడా ఇది నార్మల్ కింద తీసుకుంటాం. నార్మల్ గా మోషన్ పాస్ చేసిన విధానంగానే తీసుకుంటాం. అంతేగాని మలబద్దకం ఉంది అని నిర్ణయించడానికి లేదు అక్కడ. దీనికి ఒక కొలమానం ఏంటంటే త్రీ టైమ్స్ ఎ వీక్ నుంచి త్రీ టైమ్స్ ఎ డే ఇది నార్మల్ కింద భావించాలి అనేది ఇందులో దీన్ని స్పెషలిస్టులు సైంటిస్టుల యొక్క నిర్ధారణ చేసి చెప్పే అంశం అనమాట. కాబట్టి మలబద్దకం అనేది చాలా వైడ్ మీనింగ్, వివిధ రకాల ప్రజల్లో వివిధ ప్రాంతాల ప్రజల్లో దీని మీద చాలా రకాల అపోహలు అనేవి ఉంటూ ఉన్నాయి.
డాక్టర్ కొసరాజు గారు, ఈ మలబద్దకానికి సంబంధించి కారణాలు ఏ విధంగా ఉన్నాయండి?
మలబద్దకానికి సంబంధించి కాన్స్టిపేషన్ కి చాలా రకాల కారణాలు మనకి తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకునే కారణాలు ఏమిటంటే ఫాల్టీ డైట్ అండ్ ఫాల్టీ హ్యాబిట్స్ అంటాం. అంటే ఇర్రెగ్యులర్ డైట్, అంటే మనం తీసుకునే ఆహార విహారాల్లో మార్పులు, మనం తీసుకునే నీటి యొక్క పరిమాణంలో మార్పులు. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది ఏమిటంటే ఇన్అడెక్వేట్ బల్క్ ఫైబర్, అంటే ఏమిటంటే పీచు పదార్థాలు సరైన మోతాదులో భోజనంలో లేకపోవటం. ఇవి ఒకరోజు రెండు రోజు అయితే పర్లేదు, కానీ రోజువారీ కార్యక్రమంలో రోజువారీ భోజనంలో సరైన మోతాదులో పీచు ఫైబర్ అంటాం దాన్నే, ఈ ఫైబర్ కంటెంట్ లేకపోతే మలబద్దకానికి దారి తీయవచ్చు ఫ్యూచర్ లో అనేది చాలా ఇంపార్టెంట్ కారణం కింద కనిపిస్తూ ఉందండి. ప్రధానంగా ఇవాళ రోజున సిటీ లైఫ్స్ లో తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద మారిపోయింది మలబద్దకం అనేది. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఎప్పుడైతే అవుతోందో, వాళ్ళు హడావుడి జీవితం అనమాట, కాలేజీకి టైం అయిపోతున్న పరిగెత్తడం, ఆఫీస్ కి టైం అయిపోయిందని పరిగెత్తడం, మధ్యలో ఈ ట్రాన్సిట్ ఈ బస్సులు రైళ్లు ఈ హడావుడి ఫాస్ట్నెస్ పెరిగిపోయింది, జీవనం వేగవంతం అయిపోయింది. సో వాళ్ళు తీసుకునే ఆహారం కూడా ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసే టైం ఉండట్లేదు చాలా మందికి. అందులోనూ సరైన మోతాదులో ఈ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఇట్లా వస్తుంది. అలాగే కొన్ని రకాల పదార్థాలు, చీజ్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే స్టూల్ ని గట్టిపడేటట్టు చేసే పదార్థాలు తినటం వల్ల కూడా మోషన్ టైట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఏంటంటే శారీరకమైన వ్యాయామము శ్రమ లేకపోవడం వల్ల కూడా, శారీరకమైన శ్రమ లేకపోవడం కూడా మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రధాన కారణం మనం చూస్తూ ఉంటామండి, చాలా మంది ఈ లైఫ్ స్టైల్ ఫాస్ట్ అయిపోయిన నేపథ్యంలో ఇగ్నోరెన్స్ టు ద కాల్ టు స్టూల్, అంటే మనం మోషన్ కి వెళ్లాలని ప్రొద్దున్నే లేవగానే మనకు అనిపించాలి కదా, ఆ సప్రెస్ అవుతుంది, అర్జెంట్ ఉందని, అంటే వాళ్ళు ఆ తర్వాత వెళ్ళొచ్చులే ఈ పని చేసి వెళ్దాము అని అనుకుంటారు, చదవాలి ఈ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్దాంలే టాయిలెట్ కి మోషన్ కి. ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ లోనూ పెద్దవాళ్ళలోనూ చూస్తున్నామండి. సో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ కింద మనం చెప్పొచ్చు అనమాట. మలబద్ధకం
ఏర్పడడానికి
మర్చిపోయి టైం అయిపోయిందనే కాకుండా మర్చిపోయి కూడా మీరు చెప్తున్నట్లుగా, సో ఇగ్నోరింగ్ ద కాల్ అంటే ప్రకృతి పిలుస్తోంది వెళ్ళండి ఖాళీ చేయండి అని కానీ ఇగ్నోర్ చేస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ రీజన్ ఇది కూడా మనం చెప్పొచ్చు అమ్మా. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే వాతావరణ మార్పులు, అలాగే హాస్పిటలైజేషన్ ఇటువంటి వేరే ఊరు వెళ్ళటం అక్కడికి పరిసరాల యొక్క ప్రభావం అనమాట. వాళ్ళకి వెళ్ళబుద్ది అది చాలా మందికి, ఇంట్లో ఉన్న ఫ్రీనెస్ బయటకు వెళ్తే ఆ టాయిలెట్స్ కి వాళ్ళు యూజ్ చేయబుద్ది అనమాట. అలాగే హాస్పిటలైజ్ ఏ కారణం చేద్దరన్నా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది కొన్ని కారణాలు. ఇది కాకుండా అంటే సాధారణంగా వచ్చే కారణాలు ఇవన్నమాట, ఫాల్టీ డైట్, ఫాల్టీ హ్యాబిట్స్, మల ద్వారానికి వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. బవల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే పేగుల యొక్క డిఫరెన్సెస్ వల్ల, వాటి యొక్క స్ట్రక్చర్ లో మార్పుల వల్ల మలబద్ధకం ఎలా ఏర్పడుతుంది అని చూసినట్లయితే ప్రధానంగా కొన్ని వ్యాధులు, మలద్వారం వచ్చే యానల్ ఫిషర్స్ అంటే మలద్వార ప్రాంతం చీరుకులు చిరుగుపోవటం ఫిషర్ అంటారు, దాన్నే పరికర్తిక అంటాం. ఫిషర్ వల్ల వాళ్ళు పెయిన్ వల్ల వాళ్ళు బిగదీసేస్తారు కావాలని. సో వాళ్ళు తెలియకుండానే ఇన్వాలంటరీ కంట్రాక్షన్ ఆఫ్ ద స్ఫింక్టర్ జరగడం వల్ల మోషన్ లోన నిలవండిపోయి గట్టిపడిపోతుంది. సో అది కూడా మలబద్ధకం కింద మారుతుంది అనమాట. ఇదే కాకుండా పైల్స్, సో పైల్స్ ఉన్న వాళ్ళలో కూడా స్వాభావికంగానే పైల్స్ పెరిగి మలద్వారం కొట్టడానికి అడ్డుపడటం వల్ల మోషన్ ఫ్రీగా ఫ్లో అవ్వదు అనమాట. సో పైల్స్ కాజెస్ కాన్స్టిపేషన్, కాన్స్టిపేషన్ కాజెస్ పైల్స్. సో రెండు రకాల కారణాలు అనమాట, మలబద్ధకం వల్ల పైల్స్ ఉత్పన్నం అవుతాయి, పైల్స్ వల్ల మలబద్ధకం పెరుగుతుంది, ఒకదాని కారణం ఒకటి అనమాట. అది కూడా చెప్పొచ్చు మనం. అలాగే ఫిస్టుల, చీమిగడ్డలు, బగంధర వ్యాధి, లూటి, ఫిస్టులాస్ ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణం కింద చెప్పొచ్చు. ఇంకొక ప్రధాన కారణం అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే పేగుకి ఏ విధంగా ఏ కారణం చేతనైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడితే, లోన ఏమైనా ట్యూమర్ పెరిగి పేగు గొట్టం అది మూసుకుపోతే దానివల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. అలా మూసుకుపోవడం కూడా చాలా రకాల కారణాలు, లోనే క్యాన్సర్ గడ్డ ఏర్పడి మూసుకుపోవడం ఒక రకం అయితే బయట వేరే ఆర్గాన్స్ లో క్యాన్సర్ డెవలప్ అయ్యి మలద్వారం గొట్టాన్ని నొక్కేస్తుంది. సో ఇన్ ద ల్యూమన్, ఇన్ ద వాల్, అవుట్ సైడ్ ద వాల్ మలద్వారం కొట్టడానికి ల్యూమన్ లో మలం నిలబడిపోవడం వల్ల అబ్స్ట్రక్షన్ ఒక రకం, మలద్వారం గోడల్లో అంటే పెద్ద పేగ గోడల్లో ఏమైనా ట్యూమర్స్ నుండి తయారీ నొక్కేయటం రెండో రకం. మూడో రకం ఏంటంటే అసలు మలద్వారానికి పెద్ద పేగకి సంబంధం లేకుండా పేగు యొక్క బయట వేరే ప్రాంతంలో ట్యూమర్స్ లాంటివన్నీ పెరిగి పెద్ద పేగును నొక్కేయటం మూడో రకం. అబ్స్ట్రక్షన్ ఇలా మూడు రకాలుగా ఏర్పడుతుంది అనమాట. ఈ అబ్స్ట్రక్షన్స్ ఎలా ఏర్పడినా మలబద్ధకం రావడం అనేది సాధారణ సింప్టమ్ కింద మనం గమనిస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంతమందిలో పేగు జారిపోతుంది, పిల్లల్లోనూ అలాగే వృద్ధుల్లోనూ బాగా ముసలివారిలోనూ దొడ్లోకి వెళ్లి వీళ్ళు బలవంతాన ముక్కుతూ ఉంటారండి. ఫోర్స్ గా ఎప్పుడైతే ముక్కుతూ ఉంటారో అది సడన్ గా అక్కడ కండరాలు బాగా లాగ్స్ స్ఫింక్టర్స్ అంటాం, కండరాలు లూజ్ అయిపోవడం వల్ల సడన్ గా జారిపోయి మలద్వారం నుంచి బయటకు వచ్చేస్తాయి. ఎర్రగా ఉంటుంది అనమాట, పెద్ద గొట్టం లాగా మలద్వారం బయటకు వచ్చి ఆలాడుతూ ఉంటుంది. భయపడిపోయి తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు పిల్లల్ని. సో బలవంతాన ముఖ్య అలవాటు ఉన్న వాళ్ళలో ఈ సమస్య ప్రధానంగా ఉద్భవం అవుతుందండి. అలాగే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళలో కూడా కండరాల పటుత్వం తగ్గడం వల్ల పేగు జారిపోతుంది. దాన్ని రెక్టోసీల్ అంటారు. సో ప్రొసిడెన్షియా, కంప్లీట్ గా మలద్వారం బయటకు వచ్చేసేస్తే పేగు ప్రొసిడెన్షియా అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా కారణాలు. అలాగే డిజార్డర్స్ ఆఫ్ మొటిలిటీ అంటే పేగులు కదలికలో ఉన్న తేడాల వల్ల కూడా కొన్ని రకాలుగా మలబద్ధకం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. మొటిలిటీ డిజార్డర్స్ అంటారు వాటిని. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే స్లో ట్రాన్సిట్ పేగులు అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల పేగు, అందులో ఫుడ్ మనం తిన్న భోజనం జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరక స్లోగా మూవ్ అవుతుంది పేగులో, దానివల్ల నిలబడిపోతుంది అనమాట. అదొకటి. తర్వాత ఐబీఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉందండి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో కూడా కొద్దిసార్లు ఫ్రీగా మోషన్ ఎక్కువ సార్లు వెళ్తారు, రోజుకి 7 సార్లు మోషన్ వెళ్తారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లో కాన్స్టిపేటరీ యాంగిల్ అని ఇంకోటి ఉంటుంది, కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ఐబీఎస్. దాంట్లో ఏంటంటే అసలు మలబద్ధకం ఎక్కువ అయ్యి 2-3 రోజులకు ఒకసారి వెళ్తారు. సో రెండు రకాలుగానే ఉంటుంది ఐబీఎస్ అనే ప్రాబ్లం. సో దానివల్ల కూడా ఈ మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైకియాట్రిక్ డిజార్డర్స్, మానసిక పరమైన రుగ్మతల వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే డిప్రెషన్, ఏ కారణం చేతనైనా డిప్రెషన్ గురైన వాళ్ళు, మానసిక పరంగా డిప్రెషన్ గురైన వాళ్ళు
మలబద్ధకానికి
లోనవుతారు. వాళ్ళు మోషన్కి వెళ్ళరండి, వాళ్ళు తెలుసో తెలియకో అసలు మోషన్కి వెళ్ళబుద్ది అది వాళ్ళకి. ఎంతసేపు ఆ డిప్రెషన్ లోనే ఉండిపోతారనమాట. దానికి చికిత్స ఏంటంటే డిప్రెషన్ ముందు ట్రీట్ చేయాలి, మలబద్ధకం ఉంది కదా అని చెప్పి మనం టాబ్లెట్స్ ఇవ్వకూడదు. సో మనం ఎప్పుడైనా సరే కారణాన్ని బట్టి చికిత్స చేయాలన్నమాట. అదొకటి. ఇది కాకుండా అయాట్రోజెనిక్ అంటాం. అయాట్రోజెనిక్ అంటే ఏంటంటే ప్రధానంగా మెడికేషన్స్, సెల్ఫ్ మెడికేషన్స్ అంటాం. అంటే ఏంటంటే మలబద్ధకం ఉంది, పేషెంట్ తన తానుగా స్వయంగా వెళ్లిపోయి మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ కొనుక్కుని లాక్సేటివ్స్ కొనుక్కుని యూజ్ చేయడం, లాక్సేటివ్ అబ్యూజ్ అంటుంది దాన్ని. అంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా మోషన్ ఫ్రీ అవుటాకి మలబద్ధకానికే దారితీస్తుందండి. అందుకనే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఇటువంటి టాబ్లెట్స్ వాడకూడదు అని చెప్తూ ఉంటాం. ఇదే కాకుండా కొన్ని రకాల ఐరన్ టానిక్స్, కాఫ్ టానిక్స్, దగ్గుకి వాడే మందుల వల్ల కూడా కోడిన్ అనే ఒక పదార్థం ఉంటుంది కాఫ్ టానిక్స్ లో, కోడిన్ కూడా మలం గట్టిపడిపోయి మలబద్ధకానికి దారితీస్తుంది. అలాగే ఐరన్ టాబ్లెట్స్ వాడతారు. గర్భిణీ స్త్రీలలో కూడా ఈ మలబద్ధకం రావడానికి ప్రధాన కారణం ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. ఈ ఐరన్ టాబ్లెట్స్ వేయడం వల్ల గర్భిణీ స్త్రీల్లో కూడా మనం మలబద్ధకం ఉంటుంది. అదే కాకుండా గ్రావిడ్ యూటరస్ అంటే నెలలు నిండే కొద్దీ అండి లోన బిడ్డ గర్భసంచి నొక్కేస్తుంది అనమాట, మలద్వారం గోడల్ని పెద్ద బేగిని నొక్కేయటం వల్ల కూడా కొంత మలబద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల మొదలగు మలద్వార వ్యాధులకు ఆపరేషన్ లేకుండా చేయు ట్రీట్మెంట్స్ కొరకై సంప్రదించండి సుశ్రుత హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ మరియు పటమట సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96
చెప్పేది రెండు వ్యాధులుంటాయండి. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ సమస్య అంటే తక్కువగా పనిచేస్తుంది థైరాయిడ్ హార్మోన్, తక్కువ రిలీజ్ అయితే హైపోథైరాయిడిజం అంటాం. ఎక్కువగా రిలీజ్ అవుతుంటే హార్మోన్ హైపర్ థైరాయిడిజం అంటాం. ఈ హైపో అంటే అతి తక్కువగా థైరాయిడ్ హార్మోన్ పనిచేసే దాన్ని హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లలో చాలా తీవ్రంగా మలబద్ధకం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే పేగుల కదలిక స్లో అయిపోతుంది. అదొకటండి. డయాబెటీస్, ఇంకా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా మలబద్ధక సమస్య చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అందులో పేగుల కదలిక, స్టమక్, మనం తిన్న కంటెంట్స్ ఆఫ్ ది మనం తిన్న ఫుడ్ లోనకు నెట్టివేయబడటం కూడా స్లో అవుతుంది అనమాట. దాన్నే గ్యాస్ట్రోపారసిస్ అంటారు. అలాగే పేగుల కదలిక స్లో అవుతుంది. సో ఈ కారణాల వల్ల, పిట్యూటరీ కారణాల వల్ల, అలాగే లెడ్ పాయిజనింగ్, కొంతమందిలో పెయింటర్స్ వాటిలో పెయింట్ వేసేవాళ్ళు లెడ్ అనేది కలిసి ఉంటుంది. ఇంజెక్షన్ వాళ్ళు తెలియకుండానే వేపర్స్ పీలుస్తారు, వాళ్లలో కూడా ఈ మలబద్ధకం ఉంటుంది. ఇట్లా ఇన్ని రకాలుగా మలబద్ధకం ఏర్పడుతుంది కాబట్టి మనం కారణం ఏంటి అనేది చూసిన తర్వాత మాత్రమే దాన్ని చికిత్స చేయగలుగుతాం.
డాక్టర్ కొసరాజు గారు, ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.
ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనం కారణాలు చెప్పి సాధారణంగా వచ్చే మలబద్ధకంలో మనం ట్రీట్ చేయాల్సిన ఏంటంటే ఎక్కువగా చెప్పేది ఆహార విహార నియమాలు పాటించండి, టైంకి భోజనం చేయండి అంటామండి. టైంకి భోజనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరోజు 1 గంటకి భోజనం చేసి, తర్వాత రోజు 3 గంటకి భోజనం చేసి, 4 గంటకి భోజనం చేసి, ఒకరోజు టీ కాఫీ తినేసి వదిలేసి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నీరు, సరైన మోతాదులో నీరు తాగాలి. 2 నుంచి 3 లీటర్ నీరు బాగా అవసరం అండి. ఈ పీచుకున్న పదార్థాలు తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, నీరు తాగండి, టైంకి భోజనం చేయండి అని చెప్తూ ఉంటామండి. ఇదే కాకుండా మలబద్ధకం ఇవన్నీ వాడుతున్నా ఇవన్నీ చేసినా తగ్గకపోతే డాక్టర్ని, స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా కారణం ఏముంది, ఇతరత్ర ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, అవి కారణాలను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దానికి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే. షుగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ని ట్రీట్ చేయకుండా మీకు మలబద్ధకం తగ్గదు. డయాబెటీస్ కంట్రోల్ చేయాల్సిందే. ఆహార విహార నియమాలతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్ వాకింగ్, జాగింగ్, సో షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ వాకింగ్ తో బాగా కంట్రోల్లోకి వస్తాయి. ఇది కాకుండా స్పెసిఫిక్ కాజెస్ ఇంకేమైనా ఉంటే, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, థైరాయిడ్ మందులు వాడుతూ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. అలాగే వ్యాధి ఫిష్లో ఉంది, ఫిష్లో ట్రీట్మెంట్ చేయాలి, పైల్స్ ఉంది, పైల్స్ కి ట్రీట్ చేయాలి, ఫిషర్ ఉంది, ఫిషర్ కి ట్రీట్ చేయాలి. అట్లా ఆ వ్యాధిని బట్టి వచ్చే కారణాన్ని బట్టి మనం చికిత్స చేసుకుంటూ పోతే మలబద్ధకాన్ని చక్కగా మనం నివారించవచ్చు.
డాక్టర్ కొసరాజు గారు, ధన్యవాదాలు. నమస్కారం.
నమస్తే.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల మొదలగు మల ద్వారా వ్యాధులకు ఆపరేషన్ లేకుండా చేయు ట్రీట్మెంట్స్ కొరకై సంప్రదించండి సుశ్రుత హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ మరియు పటమట సెంటర్, విజయవాడ. ఫోన్ నంబర్ 7396506070 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70 73 96 50 60 70.